వెంటనే వాళ్ళ కోసం దివ్య విమానం వచ్చింది. ఈ సత్యవతి మళ్ళీ ఆకాశానికి వెళ్ళి పితృలోకంలో అచ్చోద అనే పేరుతో మళ్ళీ పితృదేవత కన్యగా మారిపోయింది. అంబిక అంబాలికలు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ అచ్చోద శరీరం కాలిపోయిందిగా, ఇది భూలోకంలో నదిగా ప్రవహిస్తోంది ఇప్పటికి కూడా. అదే మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న అచ్చోద నది. ఈ విధంగా ఆ నదీ స్వరూపంగా ఆవిడ మారిపోయింది, శాశ్వతమైన పుణ్యనదిగా ఉండిపోయింది. ఈ అచ్చోద అనే దివ్య కన్యక చరిత్రం విన్న, ఇతరులకు వినిపించిన, ఒక్క ముక్క చెవిలో పడిన సత్సంతానం కలుగుతుందట. అందుకనే శ్రీ మహావిష్ణువు ఈ కథ అంతా ఎవరు చెప్పారు, విష్ణువు మత్స్య రూపంలో మనువుకు చెప్పిన కథ ఇది. అది మాత్రం మనం మర్చిపోకూడదు ఎన్నాళ్ళైనా సరే. అటువంటి విశేషాన్ని చెప్పి ఇది పరమ పవిత్ర కథ, దుష్ట సంహారం చేసే కథ, మనస్సులో అశాంతిని తొలగించి ప్రశాంతిని నింపే కథ అని చెప్పగా బ్రహ్మానంద భరితుడయ్యాడు మనువు. ఇక శౌనకాది మహర్షులు సూతుని ద్వారా ఈ కథని నైమిషారణ్యంలో వింటున్నారు. వాళ్లతో సూత మహర్షి చెప్పాడట, ఏమని, ఆకాశంలో ద్యులోకము అని ఒక లోకం ఉన్నది, విభ్రాజానామతోన్యేతు దివిసంతి సువర్చన లోకా పరిహిషదో యత్ర పితరస్సంతి సువ్రతా. ద్యులోకము అని ఆకాశంలో ఒక లోకం ఉంది, స్వర్గానికి భూమికి మధ్యలో నక్షత్ర మండలాల మధ్యలో అదృశ్య రూపంతో ఉండే ఒకనొక దివ్య లోకం అది. ఆ లోకానికి ద్యులోకము అని ఎందుకన్నారు అంటే, ద్యు అంటే కాంతి, అందుకే ద్యుతి అంటే కాంతి అని అర్థం అన్నమాట. అటువంటి కాంతి లోకం, అక్కడ మరికొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళని సువ్రతులు బరిహిషదులు అంటారు. వాళ్ళు కూడా పితృదేవతలే. మన భూలోకంలో పుణ్యం చేసి చచ్చిపోయిన మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ లోకంలో ఉంటారు. మన పెద్దలలో పురాణాలు బాగా వినేవాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవారు, తీర్థయాత్రలు చేసేవారు, ఇటువంటి పుణ్యాత్ముల కోసం ఆ ద్యులోకం పెట్టారు. పాపాత్ములకి ఎక్కడున్నారు, వీళ్ళు ఉంటారు. రోజు ఇతరులను పొడిచి తిట్టి కొట్టి మోసం చేసి సర్వకాల సర్వావస్థలలో భయంకర పాపకృత్యాలు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ కోసం స్పెషల్ లోకం పెట్టారు. అదే యమలోకం. ది క్యాపిటల్ ఆఫ్ యమధర్మరాజ ఈజ్ కాల్డ్ సంయమనీపుర, సంయమనీపురం అంటాం దాన్ని. అక్కడికి తీసుకెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ అన్నమాట. స్పెషల్ వార్డులను ఉంటాయండి, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క వార్డులో తోస్తూ ఉంటారు. అవన్నీ తర్వాత చెబుతారు, మనమేం బెంగెట్టుకోక్కర్లా, ఏమేం చేశామో వీటన్నిటికీ. అక్కడ పాపం యమధర్మరాజు గారు సీటు కేటాయించాడు, రిజర్వ్డు. మనకి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో అయినా సీటు దొరకకుండా ఉంటుందేమో కానీ అక్కడ మాత్రం గ్యారంటీగా సీటు దొరుకుతుంది ఎవరికి, ఈ పురాణానికి రాని వాళ్ళకి. మీకు మాత్రం స్వర్గంలో సీటు కేటాయించారు ఆయన, మీ ఫేటే మారిపోయింది. సరే, పాపం పరమ పవిత్రమైన ఈ సువ్రతులు అనే వాళ్ళ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇది వినాలంటే రేపు ఆరు
అవిద్యానాతృగురుభ్యం సభాయే చ నమః. పవిత్రమైన మత్స్యపురాణం అప్పుడే మనం మొదలు పెట్టుకొని 16 రోజుల్లో గడువు పెట్టేశాం. 16 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంబికావారి అష్టాదశ పురాణ కార్యక్రమాలలో 10వ పురాణం నిజంగా కారణజన్ములు. వాళ్ళు లోకంలో ఎంతమంది పుట్టడం లేదు, ఎంతమంది గెట్టడంలో, ఎంతమంది సంపాదించడంలో, ఎంతమంది పోవడంలో మన కళ్ళ ముందు. అసలు ఈ సృష్టిలో ఎంతమందికి 18 పురాణాలు ఉన్నాయని తెలుసు, ఉన్నా వినాలని తెలుసు, విన్నా ఇతరులకు వినిపించాలనే ఊహ పుడుతుంది. పనికి మారిన కార్యక్రమాలు 1000,000,000 జరిపిస్తూ ఆంధ్ర సాహిత్యంలో కాకరకాయల మీద పిహెచ్డీట. కాకరకాయలు ఆంధ్ర సాహిత్యంలో ఉన్నాయా లేవా, ఉంటే ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి. ఇది వీటి కోసం 1,00,000 రూపాయలు తగలబెట్టే దౌర్భాగ్య జనం ఉన్న ఈ కాలంలో గూటి 100 రూపాయలు అమ్మవారు తన సంతానాన్ని ఈ కార్యక్రమానికి వినియోగించడం కోసమే అసలు వీళ్ళకి ఆ ఊహ తట్టించింది. ఆ విధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం పొంది జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి మహానుభావులు వీళ్ళు, అందులో సందేహం లేదు. అందుకే ఎవ్వరికి ఎక్కడా ఎప్పుడూ పుట్టినటువంటి దివ్యమైన బుద్ధి వారికి పుట్టింది. నా జీవితం వారి జీవితం తద్వారా మీ జీవితం చరితార్థమైంది. ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడో ఒక పురాణంలో ఒక మాట చెప్పారు, యోగభ్రష్టులు మహాయోగులు గొప్ప తపస్సు చేస్తూ చిన్న కారణం చేత భూలోకంలో పడతారట. ఆ పడినటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే, భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఈ మాట కృష్ణుడు కూడా అన్నాడు భగవద్గీతలో మాట. ఇది ఏమని, యోగభ్రష్టుడు ఒక గొప్ప యోగి భ్రష్టుడు ఈ భూలోకంలోకి వస్తే ఏమవుతాడు, గొప్ప ఐశ్వర్యవంతులు ఇంట్లో పుట్టి ఈ పవిత్ర కార్యాలు చేస్తాడు, లేదా నాలాగా పండితుడై పుడతాడు. ఈ రెండు యోగభ్రష్టులు పుడతారు అని చెప్పాడు. అంచేత ఈ రకంగా అంబికా దర్బారుపతి వాళ్ళు యోగభ్రష్టులు, నేను యోగభ్రష్టుడిని, విన్న మీరు యోగభ్రష్టులు. వెరసి మనందరం పూర్వజన్మలో చేసిన మహాయోగంలో చిన్న తేడా వచ్చి భూలోకానికి వచ్చాము, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం, లేకపోతే ఈ కార్యక్రమం అవ్వదు. ఆ రకంగా మనందరం కూడా మన రుణం తీర్చుకోవడం కోసం ఒక్కసారి అంబికాధర భారపతి వారికి జైకారం పలుకుదాం. ఇక ఈ మత్స్యపురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మత్స్యమూర్తి అయి మనువుకి చెబుతున్నటువంటి దివ్య విశేషం, అందులో అచ్చోద అనే పేరుతో పితృదేవతల కుమారి పుట్టడం, పుట్టి తర్వాత సత్యవతి అవ్వడం, ఈ కథలన్నీ మనం చెప్పుకున్నాం. ఆపై సూర్యమండలంలో మరీచి గర్భం అనే ఒకనొక కొన్ని లోకాలు ఉన్నాయని అది కూడా చెప్పాం. అక్కడ బర్హిష్మంతులు అనే పితృదేవతలు ఈ లోకంలో ఉంటారు. ఆ దేవతల పేర్లు బర్హిష్మంతులు. వీళ్ళు తీర్థశ్రాద్ధాలను జరుపుతారు. ఈ లోకానికి శ్రాద్ధ కర్మలను సక్రమంగా చేసేటటువంటి క్షత్రియులంతా అక్కడికి చేరతారట. వీరి మానసపుత్రి యశోద, ఈమె పంచజనుని కుమారుడైన అంశుమంతుని భార్య, దిలీపునికి తల్లి, భగీరథునికి నాయనం అవుతుంది. ఇంకా ఈ లోకంలోనే పైన మరొక గొప్ప లోకం ఉన్నది. ఆ లోకాన్ని కామధుగము అంటాం. ఆ లోకాన్ని కామధుగో నామ కామభోగ ఫలప్రదాక సుస్వధ నామ పితరో యత్త తిష్ఠంతి సువ్రతాః. కోరిన భోగఫలాలనిచ్చేటటువంటి కామదుఘము అనే ఒక లోకం ఉంది. సత్కర్మ అనుష్ఠానం చేసేటటువంటి ఆజ్యపులు అనే పితృదేవతలు ఈ లోకాల్లో నివసిస్తారు. వీరు కర్దమ ప్రజాపతి యొక్క కుమారులు. కర్దమ ప్రజాపతుల్లో కర్దముడు అనేవాడు ఒకడు ఉన్నాడని మనం చెప్పుకున్నాం. ఆ కర్దమ ప్రజాపతి యొక్క కుమారులు వీళ్ళు. పూర్వకాలంలో ప్రత్యేకంగా వైశ్యులు ఈ కామదుగులు అనేటటువంటి లోకంలో ఉండే ఆజ్యపులనే పితృదేవతలను ఆరాధించేవారట. అలా ఆరాధించడం వల్ల వారు నరకానికి వెళ్లకుండా కేవలం స్వర్గానికే వెళ్ళేవారట. ఇక విరజ అని ఒకనొక మానసపుత్రి ఉన్నది పితృలోకంలో. ఈమె నహుషుని భార్య, యయాతికి తల్లి. ఈవిడ తర్వాత కాలంలో నదిగా మారింది. ఇప్పుడు కూడా వైకుంఠంలో గోలోకంలో విరజ నది అని ఒక నది ఉంది. భూలోకంలో ఆవిడే కావేరీ నదిగా మారిందట. శ్రీరంగం ఉందిగా మనకి, అక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. పాతకాలంలో విప్రనారాయణుడు అనేవాడు వేశ్య సంపర్కంలో పడి కొంతకాలం భ్రష్టుడయ్యాడు. ఆ విప్రనారాయణుడు ఈ విరజా నదిని సేవించాడట. రంగరంగయ్యని నోరారా శ్రీరంగన్ని తల్ల చుడ్డు జన్నులారా, శ్రీరంగన్ని తల్ల చుడ్డు జన్నులారా, రంగరంగయ్యని నోరారా శ్రీరంగన్ని తల్ల చుడ్డు జన్నులారా, శ్రీరంగన్ని కొలువుడు జన్నులారా, విరజా నదియే శ్రీ కావేరీ పరమ పవిత్రమురారంగా, విరజా నదియే శ్రీ కావేరీ పరమ పవిత్రమురారంగా. ఇక్కడ చెప్పారు వైకుంఠంలో గోలోకంలో ప్రవహించే ఆ విరజానదియే కావేరిగా ప్రవహిస్తోందట. ఆ విరజానది ఈ పితృదేవతల మానసపుత్రి. ఈవిడ తర్వాత కాలంలో నహుషుడికి భార్య అయ్యింది, యయాతికి తల్లి అయ్యింది. ఈమె బ్రహ్మలోకానికి వెళ్ళి ప్రస్తుతం ఏకాష్టకానే పేరుతో ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. పూర్వం ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు. ఆ వృత్రుడు ఉసురు పోసుకున్నాడు. ఇంద్రుడికి కొన్ని కొన్ని లక్షణాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కారణాలు ఏమిటి అంటే అవే లోక విచిత్రాలు. ఆ లీలలు, అమ్మవారి లీలలు మనం అర్థం చేసుకోలేము. అవి ఎప్పుడు ఎలా చేయిస్తుందో తెలియదు. ఇంద్రుడికి ఒకప్పుడు గురువు గారి మీద కోపం వచ్చిందిట. గురువు గారి మీద కోపం రావడం ఏంటి, పోయే కాలం కాకపోతే. ఎవడికి పోయే కాలం వస్తుందో వాడికే గురుద్రోహం, గురుద్వేషం పట్టుకుంటాయట. మహాత్ముల మీద ద్వేషం అంటే జెండాపై కపిరాదన్నారు. ఆయన కూడా అనుకోకుండా గురువు గారిని చీ అవతలకు పోని ఉద్యోగం తీసేశాడు. ఆయనకేం నష్టం, ఈ దౌర్భాగ్యుడికి ఉద్యోగం చెప్పదు ఇంకో తోడకు పోతాడు ఆయన. మహాత్ములకి లోకం అంతా తనదే కుటుంబం, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడికి రోజు కష్టాలే పట్టుకున్నాయట. గురువు గారు లేకపోతే మంత్రం లేదు, తంత్రం లేదు, హోమాలు లేవు, తిండి లేదు, మాడిపోయాడు, ఏం చేయాలో అర్థం కాక త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడని ఉన్నాడు. మూడు తలకాయలు ఉండేవి ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబోయ్ నువ్వే మా గురువుగా ఉండు అని బతిమాలట. అలాగేనన్నాడు ఆ విశ్వరూపుడు. మూడు తలలతో ఉండే మహానుభావుడు త్రిశిరుడు, ఈయనకి గురువు అయ్యాడు టెంపరీగా. తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈయన మహాత్ముడు. రాక్షసులు వస్తే రాక్షసులకి సలహా ఇచ్చేవాట, దేవతలు వస్తే దేవతలకి సలహా ఇచ్చేవాట. కోపం వచ్చింది, వాడు వీడు అని లేకుండా అందరికీ సాయం చేస్తావా, రాక్షసులు అంటే మా విరోధులు అని వెనక ముందు ఆలోచించకుండా ఇంద్రుడు వచ్చి ఆ విశ్వరూపుడు ఒకనాడు చెప్పంలో ఉండగా వజ్రం పెట్టి మెడ మీద పడాలలో కొట్టేశాడు. పడిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన ముఖంలో జీవకళ ఉన్నది. మహాత్ములు చచ్చినా బతికున్నట్టే కనపడతారు. వీడు చచ్చాడా లేదా అని అనుమానం వచ్చి ఆ పక్కనే ఉన్న ఒక వడ్రంగాన్ని పిలిచాడు. కట్టెలు కొట్టుకుంటున్నాడు వాడు. ఒరేయ్, నీ గొడ్డలతో ఈ విశ్వరూపుడు మూడు తలకాయలు నరికి పారేయరా అన్నట్ట. నువ్వంటే స్వార్థపరుడివయ్యా, ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనం కోరుకోకుండా మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు, నాబోటి వాడు ఎందుకు చేస్తాడు. మాటలా స్వామి, నువ్వంటే నీ రాజ్యానికి ముప్పు వస్తుందనో, దేవతల మీద రాక్షసుల పెత్తనం పెరుగుతుందనో, ఇంకోటో స్వార్థంతో గురువుగారిని చంపావు. నేను అలాంటి పాపం చెయ్యను. చచ్చిన వాడిని పైగా చంపడమా, చిచ్చి తప్పు నేను చేయను అన్నట్టు. నాయన, యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞంలో మొట్టమొదట నీకు కూడా పూజ చేస్తారు. ఇప్పుడు కూడా వడ్డాపత్తులను అందుకే పూజిస్తారు వడ్రంగి వాళ్ళని. ఆ యజ్ఞానికి సృక్కు శ్రువ నువ్వే తయారు చేస్తావు. ఆ రకంగా నీకు ఉపకారం చేస్తున్నాను, నా మాట విని నరికి అన్నట్టు. ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో, ధరకు కూడా యజ్ఞంలో వాటా వచ్చిందో, గొడ్డలు తీసుకొచ్చి ఆ త్రిశిరుడి మూడు తలకాయలు నరికేశాట. ఆ తలకాయలు మూడు నరికేయగానే ఒక విచిత్రం జరిగింది. ఒక శరం బందుండి పుట్టను వేలాది తైత్తిరీయపు పక్షులు, ఒక శరం బందున నుండి వేలాది కల వెంకలను పక్షులు దయించే, ఒక శరం బందున నుండి వేదనాదం ఉద్భవిల్లే లోకమానాదంబుతో ఆమోదమందే. ఆయనకు మూడు తలలుండేవి. ఒక తలలో నుంచి ఎప్పుడు వేదం పారాయణ చేసేవాడు, ఒక నా తలలోంచి సోమరసం అనే రసం తాగేవాడు యజ్ఞంలో పోసేది, మరో దాంతో పొగ పీల్చేవాడు. అందుకని పొగ పీల్చే దాంట్లోంచి కొన్ని రకాలైన తైత్తిరీయం లాంటి పెట్టలు పుట్టుకొచ్చాయి. సోమపానం చేసే దాంట్లోంచి పిచ్చుకలు, కలవింకలనే పక్షులు పిచ్చుకలు పుట్టాయి. మరో దాంట్లోంచి నాదం పుట్టింది. విచిత్రాలు చాలా జరిగాయి ఆ శిరస్సులలో నుంచి. అవన్నీ దేవీ భాగవతంలో బాగా ఎక్కువగా చెబుతాడు. ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి క్లుప్తంగా ఒక ముక్కలో చెప్పాడు. ఆ తర్వాత ఆనందంతో ఆ తలకాయలన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు చచ్చాడు రా శత్రువు అనుకుంటూ, ముందేమో గురువుని గెంటాడు, ఇప్పుడు రెండో గురువుని తలకాయ నరికాడు. ఇది తెలిసిన త్వష్ట ప్రజాపతికి ఆగ్రహం కలిగింది. పళ్ళు పటపట కొరికాడు. ఓయ్ దుష్టుడా, ఇంద్రుడా, సురేంద్రుడా, మహేంద్రుడా, ఎంత పని చేశావు. సద్గురువుగా ఆశ్రయించి ఆ గురువుని శిరస్సు ఖండించిన ఈ మహాపాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. అని వెంటనే యజ్ఞం చేశాడట. ఆ యజ్ఞంలో కాస్తంత ద్రవ్యం తీసి టక్కన కొట్టేటప్పుడు ఆగ్రహం ఆవేశంతో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంద్ర శత్రు వివర్ధస్వ అనాలి. ఇంద్ర శత్రు వివర్ధస్వ అని విడదీసి చదివేశాడు. ఇంద్రశత్రు అంటే ఓ ఇంద్రుని శత్రువైన ఈ యజ్ఞంలోంచి పుట్టే నా కొడుక వివర్ధస్వ, నువ్వు వృద్ధి పొందుదువుగాక అనాలి. కానీ పొరపాటు ఏం చేశాడు, ఇంద్ర అనగానే ఆయాస వచ్చి ఆగాడు, శత్రు అన్నాడు. అందుకే జాగ్రత్తగా పలకాలి. మంత్రమునకు స్వరం ఉంది, నామానికి స్వరం లేదు. లలితా సహస్రనామాలను విడిగా నామం కింద చదువుకోండి, మీకేం బెంగళ. అలాగే మీ ఇష్టం వచ్చినట్టు శ్రీ సూక్తం గాయత్రి మంత్రం చదివేస్తే కొంపలు కొల్లేరైపోతాయి. అందుకే నేను గాయత్రి మంత్రం క్యాసెట్లు పెట్టుకునేవాడిని చూస్తే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఓం భూర్భువస్వ అంటే ఏమిటది ఆ క్యాసెట్, వాడు ఇష్టమైన మంత్రం తగలేయడానికి అది మంత్రం అనుకుంటున్నారు ఏంట వీళ్ళంతా? ఎందుకుట ఈ నెలల తరబడి ఏడాది తరబడి గురువుల దగ్గర నేర్చుకుని కష్టపడి ఈ మంత్రాలు నేర్చుకుని ఇక్కడ అర్చకులు అయ్యారు, ఒట్టినే అవ్వలా. దానికి ఒక విధానం ఉంది, లేకపోతే మీరు నేను ఎవడో పడితే వాడి వెళ్ళి నేనే పూజ చేస్తానని వీళ్ళు అక్కడ గంట కొట్టుకోవచ్చు. కొట్టడానికి మనకు అధికారం లేదు, మన ఇష్టమైన ఏంటి. ఓ మంత్రం ఉంది, ఒక స్వరం ఉంది, ఒక విధానం ఉంది, ఓ పద్ధతి ఉంది, అవి నేర్చుకుంటే కానీ లేకపోతే కొంప కొల్లేరు అవుతుంది. ఉదాహరణకి శ్రీ సూక్తం ఉంది, అలక్ష్మీర్ మేన శతాంతం వృణే అన్న చోట జాగ్రత్తగా సంధి కలపకుండా ఉండి కొంతమంది చదివేటప్పుడు లక్ష్మీర్ మేన శతాంతం రెండింటే లక్ష్మి నశించుగాక అని అర్థం. అలక్ష్మి అంటే దరిద్ర దేవత, దరిద్ర దేవత పోవాలని చదవడానికి బదులుగా వీడు తొందరపడి లక్ష్మి నశించాలంటే వీడి ఇంట్లో దరిద్రం పట్టుకుంటుంది. ఏ మంత్రమైనా అంతే, దానికి ఒక స్వరం ఉంది. వేదానికి మంత్రానికి స్వరప్రకారం చేయాలి. మామూలు నామాలకు ఆ బాధ లేదు. శ్రీమాత శ్రీ మహారాజ్ని మీరు ఎలా పాడుకున్నా పర్వాలా, అమ్మే అనుగ్రహిస్తుంది. అందుకని మంత్రములో స్వరం ప్రధానం, వేదములకు స్వరం ప్రధానం. అందుకే వేద మంత్రాలు చదివేటటువంటి వాళ్ళు ట్రైనింగ్ పొందాలి, సుశిక్షితులు కావాలి. అలా సుశిక్షితుడు అయిన వాడైనప్పటికీ ఆయాసం వల్ల, అందులో ఆవేశం వల్ల, ఈ రెండు కారణముల చేత ఇంద్రశత్రు వివర్ధస్వ అనవలసిన వాడు ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడు. ఓ ఇంద్రుడా, ఓ శత్రువా, నీవు పెరుగు. ఇప్పుడు ఏమైంది, ఇంద్రుడే పెరుగు అని అర్థం వచ్చింది. అప్పుడు ఏమైంది, ఇంద్రుడు పెరిగితే తన కొడుకు చావాలి తచ్చినట్టుగా. ఎంత తేడా వచ్చింది మంత్రం చూడండి. అందుకే కృష్ణగారు వాళ్ళు గుడి కట్టే ముందు ఇంతమంది శాస్త్రజ్ఞులు సంప్రదించడం, ఇంతమందిని పురాణాలను తిరగేయడం, ఇన్నిసార్లు ఊరికే గురువుగారు సరదాగా చెప్పట్లా, ఆ తపన, ఏదైనా శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళకూడదనే తపన ఉంది కాబట్టే అందుకే వారు అంత గొప్పవాళ్ళు అవుతున్నారు. మనం కూడా తపన ఉంటే అంతవాళ్ళు అవుతాం. ఇవాళగతే రేపైనా సరే తపన ఉండాలి. వారు కొన్ని కార్యక్రమాల్లో గొప్పవారయ్యారు, మీరు అవ్వచ్చు వాళ్ళలాగే ఆచరణలో పెట్టుకుంటే. సరే, ఇప్పుడు ఆయనకి యజ్ఞగుండంలోంచి పుట్టుకొచ్చాడు ఒక భయంకరాకారుడు వృత్రాసురుడు. పుట్టుకొచ్చి ఏం చేశాడు, తండ్రి నేనేం చెయ్యాలన్నట్ట, ఇంద్రుడికి వ్యతిరేకం కోసం నిన్ను సృష్టించాను, వెళ్ళు వాణ్ణి మింగేయి అన్నాడు. ఈ వృత్రుడు మహావేగంగా శూలం పుచ్చుకుని స్వర్గం మీదకి దండయాత్రకెళ్ళి ఇంద్రుడితో సావయుద్ధం చేసి తరివేశాట. తండ్రి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఇంద్రుణ్ణి ఓడించానంటే, ఓడించావు కానీ నాయన, ఇంద్రుణ్ణి నమ్మడానికి వీల్లేదు, ఈ శక్తి చాలదు, బ్రహ్మ గురించి తపస్సు చేసి మళ్ళీ వరాలు పొంది మళ్ళీ ఇంద్రుణ్ణి తుక్కు కింద కొట్టేయి అన్నట. ఈయన బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. అదరిన్ కొండలతోడ భూమి గ్రహతారానీకముల్మింటిపై బెదరిన్ దిక్కుల మారు మ్రోత లెసగన్. లోకాలన్నీ ఆ తపస్సుతో భూమి అదిరిపోయిందిట. కొండలతో గుట్టలతో ఉన్న భూమి కంపించింది. ఎంత తపస్సు చేశాడో చూడండి. ఆకాశంలో నక్షత్రాలు గతులు తెప్పాయి. పిల్లదరన్ సగ్రహ సంగలై దిశలు చదరన్ సగ్రహ సంగలై దిశలు విచ్చిల్లం మహోదగ్రతం ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూ మహేతి పటలోదం చెత్తపోవకిని చేయన్. నక్షత్రాలు చెదిరాయి, దిక్కులు విచ్చిల్లాయి, దిక్కులు మారుమోగిపోయాయి. ఉగ్రమైన కఠోర తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేస్తున్న ఆ దైత్యేంద్రుడి శిరస్సు మీద నుంచి పుట్టిన ఆ అగ్నిజ్వాలలు అన్ని దిక్కుల్లోకి వెళ్ళిపోయాయిట. ఈ తలకాయ మించి అంత వేడొస్తుందన్నారు గట్టి తపస్సు చేస్తే. ఆ తపస్సు వల్ల వేడి పుట్టి 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 లోకాలు మాడిపోయాయి, వాడిపోయాయి, అల్లాడిపోయాయి, తట్టుకోలేకపోయాయి వేడికి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోవయ్యా వృత్రాసురుడా అంటే, ఇంద్రుడు మొదలైన దేవతల్ని చావగొట్టి చెవులు మూసే మహాబలం ప్రసాదించు, దిక్కులన్నిటినీ జయించే శక్తి ప్రసాదించంటే ఆయన ప్రసాదించాడు. పగలు రాత్రి తడి వల్ల పొడి వల్ల దిక్కులలో చావకుండా వరం ఇయ్యన్నట్ట. అలాగే అన్నాడు ఆయన. ఆ వరాలు పొంది తండ్రికి నమస్కరిస్తే ఆనందపడ్డట. వెళ్ళు, ఇంద్రుడి అంతు తేల్చేయమనగానే మనవాడు రథం వేసుకుని మహావేగంగా వెళ్ళి ఇంద్రలోకాన్ని చుట్టుముట్టగానే దేవతలు హడిలిపోయారట. ఇదేంటి, అపశకునాలు వస్తున్నాయి దేవలోకంలో, దేవలోకం కంపిస్తోంది, మళ్ళీ ఎవడొస్తున్నాడు అనుకునేలోపు వచ్చి పడిపోయాడు వృత్రాసురుడు. ఇంద్రుడిని బంధించాడు. అమాంతంగా ఇంద్రుడిని ఇలా ఎత్తి చక్క అరటిపండు ఒలిచి నోట్లో వేసుకున్నట్టుగా వేసుకున్నట్టు, ఒక్కొక్కళ్ళు అండి అరటిపండు ఇలా ఒలిచి మొత్తం పండు పండు బలంగా నోట్లో వేసుకుని మింగేయగలుగుతారు, వాళ్ళ కెపాసిటీ అది. చక్కన మింగేశాట ఇంద్రుణ్ణి గుటకాయ సహాని హడిలిపోయారు దేవతలు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర మొరట్టుకుంటే బ్రహ్మగారు వాళ్ళకు మహిమ ఇచ్చాట. ఆ మహిమతో జృంభణము అంటే ఆవులింత అనే విద్యని సృష్టించారు. అప్పుడు ఆవులింత గారు పుట్టారు. అంతపూర్వం ఆవులింత ఉండేది కాదు, గేదెలింతలే ఉండేవి. ఇప్పుడు ఈ ఆవులింత వచ్చి అన్నట్టు ఒక్కసారిగా ఎవరు ఉత్తరాసురుడు అనగానే మళ్ళీ ఇంద్రుడు నోట్లోంచి బయటకు దూకేశాట. మళ్ళీ ఇంద్రుడు పట్టుకోబోయే సమయానికి బ్రహ్మగారు వచ్చి, ఆగునైనా కుమార, నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకువి, వీడు ప్రజాపతి యొక్క కుమారుడే, మీరు మీరు కొట్టుకుంటేలాగా, మీరు మీరు ఏనాటికైనా ఓటే కదా నాయన అన్నట్టు. ఏం ఒకటండి, వీడు మా అన్నగారిని చంపాడు, మా నాన్నగారికి ద్రోహం చేశాడు, మా నాన్నగారు ఆగ్రహించారు, అందుకే వీడంతు తేల్చమని నన్ను పంపించారు అనగా, అదంతా పాతకాలం, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయటండి సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు మారిపోవాలి, అలా శాశ్వతమైన మిత్రులు శాశ్వతమైన శత్రువులు ఉండకూడదు, స్నేహం చేసుకోండి అని షేకింగ్ హ్యాండ్స్ ఇప్పించాట. వెంటనే ఈ ఇంద్రుడిని నమ్మడానికి వీల్లేదన్నారు మా నాన్నగారు. కాబట్టి ఇంద్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చంపకుండా ఉండేలాగా మీరందరూ అతని దగ్గర మాట పుచ్చుకోండి అనగా ఒట్టేయించాట బ్రహ్మ. మేమందరం మా సాక్ష్యం ఇస్తున్నాం అని ఋషులు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఒంటరిగా ఉన్నప్పుడు చంపను, వెనకపాటును చంపను అని ఆ విధంగా వరాలు ఇచ్చుకున్నాక అప్పుడు ఇంద్రుడితో స్నేహం చేసి తండ్రి కాళ్ళకి నమస్కరిస్తే అంతా సంతోషమైనా ఈ ఇంద్రుడితో స్నేహం చేయటం అనేది ఒక్కటే నాకు నచ్చలేదు. సర్లే ఏం చేస్తాం, బ్రహ్మ అంటున్నావు కానీ జాగ్రత్తగా ఉండు, ఎప్పటికైనా తాచుపాము తాచుపామే, ఒంటరిగా వాడితో జాగ్రత్తగా తొంటరిపై తిరక్కన్నట్టే. అలాగే అన్నాడు కానీ మిత్రత్వం కదా, కూడా కూడా తిరిగేవాడు. మూడు దొరకడం చాలా కష్టం ఈ లోకంలో. ఆ మూడు పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ దొరకవు. మంచి మిత్రుడు అందులో ఒకటి. యీణయేత్తు సుచరితై పితరం సపుత్ర యద్భర్తురేవహితమిచ్చతి తత్కళత్రం తన్మిత్రమాపది సుఖేచ సమక్రియం యత్ ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఎవడు తన మంచి క్యారెక్టర్తో అంటే చరిత్రతో తన తండ్రికి ఆనందం కలిగిస్తాడో ఆ కొడుకే కొడుకు, తక్కిన కొడుకులు కొడుకులు కాదు వాళ్ళు. యః ప్రీణయేత్ సుచరితై పితరం స్వపుత్ర, దానినే తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషితాలనే పేరుతో అనువాదం చేశాడు. జనకుని పూజలల్ కడు ప్రసన్నుని చేయున తండే పుత్రుడు. తండ్రిని తన పూజలతో తన మంచి చరిత్రతో అంటే శీలంతో మంచి బుద్ధితో ఎవడు ఆనందపడతాడో వాడే కొడుకు, తండ్రిని పూజించేవాడే కొడుకు అన్నమాట. అది కూడా అలాగా సుచరితయీ తన చరిత్రతో తన శీలంతో అన్ని వ్యసనాలతో దిక్కుమాల లక్షణాలతో తండ్రిని పీడించే కొడుకు కొడుకు కాదు. యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం, తన మొగుడికి మాత్రమే హితం కోరుకునే ఆవిడ భార్య. మొగుడు మాత్రం కావాలి, పండగ పూట పాత మొగుడేనా అందుటిపైగా అంటే పక్క వాళ్ళందరూ ఆయన్ని చూడండి ఎంత మంచివాడోను, ఎంత బాగా గారెలు వండుతాడో వాళ్ళ ఆవిడకి, మీరు ఉన్నారు తినడం తప్ప. నా కర్మగారు నాకు అలాంటి ఆయన ఒక ఆయన తగిలాడు ఈ మధ్యన, ఒక ఆయన వచ్చిన దగ్గర కంప్లైంట్, ఏమండి మేమిద్దరం స్నేహితులం అండి, మా పక్కింటి ఆయనేమో పెళ్ళానికి పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ పెట్టేసి కూరగాయలు తరిగేసి కుక్కర్ కూడా పెట్టేసి అన్నీ చేసి వెళ్ళిపోతాడు, నేను చెయ్యను. అందుకని మా ఆవిడ రోజు వచ్చి ఆయన చూడండి ఆయన కుక్కర్ కూడా పెట్టిపోతున్నాడు, మీరు ఉన్నారు టక్కర మనుషులు అని తిడుతోంది అని. ఈ పక్కింటాడు ఒకటి ఇలాంటి పని చేస్తే ఈ పక్కింటాడు పరిస్థితి ఏమిటి చెప్పండి? అంచేత మీరు కాఫీ పెళ్ళాన్ని కాచిచ్చి వంట చేసి పెట్టి అన్నీ చేసి స్కూల్కి వెళ్ళేటటువంటి మేస్టార్ ఇంటి పక్కన మాత్రం అద్దెకు ఉండగద్దు, ఉంటే ప్రమాదం. వాడిని చూసి పక్క ఈవుడు కూడా లేనిపోయింది అలుగుతూ ఉంటుందన్నమాట. సరే ఏం చేస్తాం, కర్మను కొట్టి పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు, కానీ పుణ్యం కొద్దీ పురుషుడే కాదు, కాఫీ పెట్టేటటువంటి అలాంటి పురుషులు దొరకడం మహాయోగం. సరే పాపం అలాంటి భార్య కాకుండా ఎవరు తన చరిత్రతో తన సేవలతో తన భర్తకి హితం కోరుకుని ఆనందపడుతుందో అలాగని బొత్తిగా మొగుడు పిల్లలు ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకోవడం తప్పదు కదా అక్కడ ఉద్దేశం. బొత్తిగా రోజు మొగుడు తిట్టుకోవడైనా ఇదే మాట, పెళ్ళైన 50 ఏళ్ళైనా సరే మా బావకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు మధ్యలో నువ్వు తగిలేవని ఒక ఆవిడ ఇప్పటికీ తిప్పుతూనే ఉందండి, ఇంకేం చెబుతాను చెప్పండి. అందుకే అన్నారు రామరామ మేనత్త కొడుకు ఓ మొగుడేనా అని అని తిప్పితే ఏమైపోతాడు వాడు. అలా దెప్పని భార్య భార్యట. యద్భర్తురేవ హితమిచ్చతి తత్ కళత్రం. దీన్నే అనువాదం ఏమన్నారు, ఏవనితమెలంగు భర్తృవశవర్తిని అయ్యది సత్కళత్రము. ఇక మూడోది, ఏ జనుడు విపత్తి సౌఖ్య సదృశక్రియ సదృశక్రియుడా తడి మిత్రుడు తన్మిత్రమాపది సుఖేచ సమక్రియం యత్. సుఖములోను కష్టములోను సమానంగా చూసుకునేవాడు స్నేహితుడు. సుఖం వచ్చినప్పుడు చాలామంది ఉంటారు మనతో పాటు, కారులు ఉన్నప్పుడు కారుల్లో తిరిగి, డబ్బులు ఉన్నప్పుడు తిరిగి హాయిగా మేసి అవి తిని ఇవి తిని, కష్టం వచ్చినప్పుడు కూడా ఆదుకునేవాడు అసలైన మిత్రుడు. అంటే డబ్బులున్నప్పుడు ఈ డబ్బులు ఎవడైనా వాడుకోవడానికి నువ్వింత అంత అండం కాదు, సర్వకాల సర్వావస్థలలో సమానంగా ఉండేవాడెవడో, సుఖ దుఃఖములలో సమానముగా ఎవడు ఆదరిస్తాడో వాడు మిత్రుడు, విపత్తులలో సౌఖ్యంలో సమానంగా ఉండేవాడు మిత్రుడు. ఈ త్రయంబును జగతిన్ లభించు కడు పుణ్యము చేసిన ఎట్టివానికి. ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఈ మూడు ఎవరికి లభిస్తాయి? మహాపుణ్యం చేసిన వారికి లభిస్తాయి. అంచేత మంచి మిత్రుడు దొరకడం ఒక మహాపుణ్యం, ఇంద్రుడు దొరకడం ఈయన కర్మ. ఈ వృత్రాసురుడికి అతనితో స్నేహంతో అన్నీ మర్చిపోయి ఒంటరిగా ఇద్దరు కలిసి షికారుకు పోతూ ఉండేవారట. ఒకనాడు త్వష్ట ప్రజాపతి చెప్పాడు, జాగ్రత్త, నేను ఎన్ని చెప్పినా వినడంలా, ఆ ఇంద్రుడు కంత్రి అన్నాను అయినా వినడంలా, వినకుండా ఒంటరిగా తిరుగుతున్నావు, ఇది ప్రమాదం నాయన అన్నట్ట. అయినా మృత్యువు దగ్గరకు వచ్చింది, పోయే కాలము దాపురించింది, అందువల్ల తండ్రి మాట లెక్క చెయ్యలా, ఒంటరిగై వృత్రాసురుడు ఆ ఇంద్రుడితో ఒకనాడు సముద్ర తీరానికి సరదాగా షికారికి వెళ్ళాడు. అలా వెళ్ళే సమయానికి పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయం, పగలు రాత్రి చావు ఉండదుగా వాడికి, మరి తడి పొడి వల్ల చావడం. చూచాడు ఇంద్రుడు, అమ్మని ప్రార్థించాడు, అమ్మవారి యొక్క శక్తిని ఆవహింపజేసుకున్నాడు వజ్రంలోకి. వీడిని చంపడం కోసమే కూడా తిరిగాడు ఆయన నిజానికి. ఆ తడి పొడి కొని వస్తువు ఏమిటంటే నొరగ, అందులో విష్ణువు కూడా తన శక్తిని నింపెట్ట. ఆ సముద్రపు నొరగలో వజ్రం ఉంచి వెనకే వాడు ఇలా చేతులు కట్టుకెడుతున్నాడు, వెనకే ఇంద్రుడు ఎడుతున్నాడు, మిత్రమా చూడు ఆ నొరగ చూడు ఇదంటే ఉంటే వింటూ వింటూ అమాంతంగా వెనక ఈ వజ్రం బిట్ ఒక్క దెబ్బ కొట్టాడు. సంధ్యా సమయంలో పోయే కాలం వచ్చింది, పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో తడి పొడి కానీ ఆ నొరగ వల్ల చచ్చిపోయాడు వృత్రుడు. వృత్రుడు చచ్చి చచ్చిపోగానే ఇంత పూర్వం గురువుగారైన విశ్వరూపుణ్ణి చంపిన పాపం ఇప్పుడు వృత్రాసురుడికి ఏమన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు చంపనని ప్రమాణం చేశాడుగా, పైగా ఋషులు సాక్షిగా బ్రహ్మసాక్షిగా, ఇప్పుడు ఆ మిత్రద్రోహం విశ్వాసఘాతుకత్వం ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన పాపం ఇవన్నీ కలిపి బ్రహ్మహత్య పాపాలన్నీ కలిసి ఈయన్ని పట్టుకోవడానికి మీదకు వచ్చేసాయట. నల్లని ఒకనొక భయంకర స్త్రీ సోలం పుచ్చుకుని, రే నిన్ను పొడుచుకు తింటారా, నిన్ను నలుచుకు తింటారా, నిన్ను పట్టుకు తింటారా అంటూ పట్టుకుందిట. పాపాలు అలాగే పడతాయి మన వరకాతల, రాత్రి పగలు అశాంతిగా ఉంటారు కొంతమంది చూసారు, ఇవన్నీ పాపాలే, నాకు నిద్ర కట్టలేదండి, ఏమిటో తెలియదు, మనస్సు అంత బాధగా ఉందంటే మన పాపమే ఆ బాధ. నీ పాపమే నీకు చింత, నీ పాపమే నీకు కొండంత శాంతిని దూరం చేసేటటువంటి భయంకరమైన దోషం. అతడి పాపం అతని పట్టుకోగానే తట్టుకోలేక ఇంద్రపదవిని వదిలేసి పారిపోయి ఎక్కడో నిషధ పర్వతం అనే ఒకనొక పర్వతం ఉంటే ఆ పర్వతం పైకి వెళ్ళి అక్కడ చెరువులోకి వెళ్ళి తామర తూడులో దక్కున్నట్ట దారాల మధ్యలో. తామర తూడు చూడండి, విరిస్తే మధ్యలో దారాలు సన్నగా ఉంటాయి, అందులో దక్కున్నట్టు ఇంద్రుడు. ఎంత కర్మ చూడండి, అంచేత చేసిన పాపం ఇంద్రుడైనా దేవేంద్రుడైనా చంద్రుడైనా మహారాజి చంద్రుడైనా ఎవడైనా అనుభవించక తప్పదు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్నా. ఎప్పుడు అన్నా అన్నా అనే పాడతారు ఏంటండి మీరు అని మీరు బాధపడక్కోక, ఏరికైనా తప్పదక్కోయ్ అని కూడా మీరు పాడుకోండి కావాలి. మొత్తం మీద ఎవడికి వాడికి ఆ తప్పదా బాధ అనుభవిస్తున్నాడు. శచీదేవి ఒంటరిగా ఇంట్లో ఏడుస్తున్నదట, చివరికి భార్యకి తప్పదు కదా దుఃఖం. ఇప్పుడు దేవతలకి బాధ వచ్చింది. దేవలోకం వెల వెలబోవుచుండే పాలకుండైన ఇంద్రుండు వరలకుంట నూతనేంద్రుండు నూతనేంద్రుండు మనము కనుంగనంగా దొరక వలయు నటం చును అరయుచుండ్రి. దేవలోకం వెలవెలబోయింది. ప్రభువు దేవేంద్రుడు వంటి వాడు లేడు. దేవగురు అని పేరు ఆయనకి, బుద్ధికి బృహస్పతి అని పేరు, పరమ జ్ఞాన సంపన్నుడు ఆయన, సకల పురాణేతిహాస కోవిదుడు ఆయన. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు, అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుతురు నింపేవాడు గురువు అంటే. అటువంటి జగద్గురువు లాంటి వాడు బృహస్పతి అంటే. అటువంటి దేవగురువును చూడగానే ఒక్కసారి పాదాల మీద పడిపోయారట. ప్రభో దేవగురు మమ్మల్ని రక్షించు, మా ఇంద్రుడు పొరపాటున మిమ్మల్ని వదిలాడు, ఇప్పుడు ప్రాయశ్చిత్తం లేక అనుభవిస్తున్నాడు, తమరు తిరిగి వచ్చి స్వర్గానికి వేంచేసి మమ్మల్ని అనుగ్రహించకపోతే స్వర్గం అంతా అల్లాడిపోతుంది, అనాథలం అయిపోయాం, ఏం జరగబోతుందో లోకాలకని భయంగా ఉందరగా కోపాన్ని ఉపసంహరించుకున్నారు. గురువుల కోపం ఎంత క్షమించమనగానే పోతుంది మొత్తం. అందుకే నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురో భవతి. బ్రాహ్మణుని హృదయం అప్పుడే తీసిన వెన్నపూస కొంచెం వేడి తగిలా కరిగిపోతుందట. మాట మాత్రం కటువుగా ఉంటుంది, కోపం వస్తే టక్కన కోపం వస్తుంది. దీనినే భారతంలో ఆదిపర్వంలో నన్నయ్య భట్టారకుడు అద్భుతమైనటువంటి పద్య రూపంలో రాశాడు. వెంగి ఉత్సవాలనే పేరుతోటి నిన్న చూశాను, పిచ్చ పిచ్చ పనులు ఏమిటది, ఆ పిచ్చ వెకిలి డ్యాన్సులు అవి. వెంగి ఉత్సవంలో కొన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి, కొన్ని ఇలాంటి వెకిలివి. అసలు వేంగి క్షేత్రానికి నన్నయ్య గారు ఆదికవి గారు ఇక్కడ పుట్టినవాడే, రాజమండ్రి వెళ్ళింది ఆ తర్వాత. ఇదంతా కూడా రాజరాజ నరేంద్రుడి తండ్రి విమలాదిత్యుడు అనేవాడు ఒకప్పుడు ఇక్కడ పరిపాలించాడు, పెదవేగి రాజధానిగా చిత్రరథస్వామి ఆలయాన్ని దాన్ని నడిపినటువంటి వాడు. ఆయన అన్నగారు శక్తివర్మ పరిపాలించిన ప్రదేశం ఏలూరు అంటే. ఈ పక్కనే చిన్న కాలువ కనబడుతుంది చూసారా, ఇప్పుడు మనం వసంతమహల్కి దీనికి మధ్యలో కాలువ. ఆ కాలువలో ఒకప్పుడు ఓడలు వెళ్ళేవట తెలుసా మీకు, క్రమంగా ఆక్రమించి ఆక్రమించి దాన్ని ఇలా తయారు చేశారు. మన వాళ్ళు ఆక్రమించడాల్లో మనుషులు చాలా గొప్పవాళ్ళు, నిలబడి కదలకుండా కాసేపు ఉంటే నా మీద బిల్డింగ్ కట్టేస్తారు, ఒంటి స్తంభాన్ని చేసేసినాను. ఇక్కడ ఓడలు తిరిగాయని మన చరిత్ర, ఇవన్నీ హిస్టరీలో. అటువంటి వాడు ఆదికవి నన్నయ్య ఇక్కడ పుట్టాడు. ఆ నన్నయ్య దగ్గర పక్కనే నారాయణ భట్టు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, 8 భాషల్లో పండితుడు, అవధానాలు చేసిన పుణ్యాత్ములు. మీ గురువు గారు లాంటి మహా అవధానులు ఎంతో మంది ఉన్నారు, ఒక్క అవధానం లేదు అక్కడ. ఒక్క అద్భుతమైన కార్యక్రమాలు, ఇదిలాంటి సాహిత్యం, అసలు సాహిత్యాలు జరపవలసిన కార్యక్రమాలు ఏమీ లేవు. అక్కడ పాటలు పోయిన మహాత్ములు కొంతమంది ఏదో కిందటిసారి చిక్కి వచ్చింది, ఈసారి వెళ్ళారు, ఈసారి రామకృష్ణ లాంటి గొప్పవాళ్ళు వస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చూస్తే ఇదిగో ఈ రాత్రి చూశాను నేను, అనుకోకుండా వేంగి ఉత్సవం కదా ఆనందంతో చూద్దామని పెట్టుకునేసరికి అందులోను అంటే అమలాపురం అనే పాటతో డ్యాన్సా, ఇదే ఆ వేంగి ఉత్సవానికి అమలాపురానికి ఆ చూపించే భావభావాలు భంగిమలునా. నిజంగా రామరామ అనుకోవడం మనిషి కృష్ణ కృష్ణ అనుకున్నాను అప్పుడు నేను ఒక్కసారిగా. రామచంద్ర ప్రభు దేశకాలమైన పరిస్థితి ఇలా మారిపోయి ఏం చేస్తాం మనం, ఇదో కర్మ అంటే పాపంగా ఉంది, వింటే ఓ పాపంగా ఉంది. కాలప్రభావం కాలోహి దురతిక్రమ. ఎందుకు చెబుతున్నాను నేను, అత్యద్భుతమైన ఆదికావ్యం పుట్టిన ప్రదేశం ఇదంటే మీకేం వేళాకోళం కాదు. తర్వాత తర్వాత రాజధానిగా సరిపోక రాజమండ్రికి వెళ్ళారు వాళ్ళు అనమాట. విమలాదిత్యుడి కాలంలో అక్కడికి వెళ్ళింది, రాజరాజ నరేంద్రుడు రాజగారిగా పరిపాలించాడు. అక్కడ నన్నయ్య భట్టు నారాయణ భట్టు ఆదికావ్యమైన భారతాన్ని అనువాదం చేశారు, అద్భుత వ్యాకరణం రాశారు అక్కడ మన నన్నయ్య గారు. ఇదంతా వెంగి సామ్రాజ్యమే. ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు అనమాట, ఈ భారతంలో ఈ నవనీతం హృదయం బ్రాహ్మణస్య అనే దాన్ని అందంగా అనువాదం చేశాడు. నిండు మనంబు నవ్య నవనీత సమానము పొల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు చోడ. ఈ రెండును రాజులందు విపరీతముగా ఉన్న విప్రుడోపు ఓపండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగల్. ఈ నిండు మనస్సు నవ్య నవనీత సమానము, అప్పుడే తీసిన వెన్నపూసతో సమానమట. ఇంకా మాట దారుణాఖండల శస్త్రతుల్యము, వజ్రాయుధంతో కొట్టిన దెబ్బలాంటిది, దానిది వజ్రం లాంటిది అన్నమాట. ఈ బ్రాహ్మడికి లక్షణం అలా ఉంటుంది. ఈ రెండు రాజులలో విపరీతం, మాట ఏమో వెన్నపూసలో ఉంటుంది, లోపల మనస్సు మాత్రం వజ్రాయుధంలో ఉంటుంది. అందుకే రాజకీయం అన్నారు. రాజకీయ నాయకుడిని మీరు చూడండి, ఎప్పుడైనా సరే అవతల వాడిని చంపేయాలన్నంత కసున్నా సరే బాబాయ్ రండి ప్లీజ్ అంటాడు. మొహమ్మద్ ఉమ్మేసును తులుచుకుపోతాడు. అది పూర్వకాలం అలా ఉండేవారు. ఇప్పుడు మారిపోయి అనుకోండి, ఇప్పుడు విధానం, ఇప్పుడు మంచివాళ్ళు నిజంగా సేవ చేయాలనుకునే మహాత్ములైన కృష్ణగారు లాంటి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోము. అంటే ఇంకా మనం అదృష్టవంతులే, ఆయన్ని ఇంకా కొంతైనా గౌరవించుకుంటున్నాం. మంచివాళ్ళకి ఎక్కువ రోజులు కాకుండా ఉన్నాయి. అదే పాపాత్ముడు హింసలు పొడిచేవాడు, కత్తితో నరికేవాడు, వాడికి అనపడమండి, వాడికి అనకతలు పెద్ద ఫాలో అప్ అనమాట. ఈ పురాణాదుల వల్ల వీటి వల్ల ఇంకా మీలో కొంతమంది జ్ఞానం కలిగి ఇటువంటి మంచివాళ్ళని ఆదరిస్తున్నారు, కానీ ఎక్కువ చోట్ల మంచివాళ్ళని ఆదరించి ఓటేసి వాళ్ళు కనపడుతున్నారా మీకు? అదనమాట దేశకాలం మన పరిస్థితి. క్షుద్ర రాజకీయాలు ఉన్నవాళ్ళు కావాలి మనకి. సరాసరి ముఖము మంచి ఆహ్లాదకరము ఇటువంటి వాళ్ళు అవసరం కలియుగంలో తగ్గిపోతుంది. అలా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా అన్నం తింటున్నాం మనం, గాలి పీల్చుకుంటున్నాం, పవిత్రత్వం దొరుకుతుంది. సరే ఇదో పక్కన పెడితే మహాత్ములైనటువంటి విప్రుల యొక్క హృదయం అలా ఉంటాయి. అలాంటి గురువుగారి మనస్సు కరిగిపోయింది. అరెరెరే వృత్రుణ్ణి చంపి ఇంద్రుడు ఎక్కడికో పోయాడా, ఇప్పుడు ఈ ఇంద్ర సామ్రాజ్యం దిక్కు ముక్కు లేకుండా ఉందా, ఈ వ్యవహారం ఏమిటో చూస్తానని భావించి స్వర్గానికి వచ్చాడు. ఇంద్రుడి భార్యను ఓదార్చాడు. తాత్కాలికంగా మనకొక ప్రభువు కావాలి, లేకపోతే స్వర్గం అల్లకల్లోలమవుతుంది, ఏం చేస్తాం? మెజారిటీ లేనప్పుడు కనీసం మెజారిటీ కొంచెం అటు ఇటుగా ఉన్నవాడు ఎవడో ఒకరిని చూసుకుందాం. 100 అశ్వమేధ యాగాలు చేసినవాడు ఇంద్ర పదవి పొందాలి. 100 లేకుండా 99 చేసినవాడు భూలోకంలో నహుషుడు అనే ఒక చక్రవర్తి ఉన్నాడు, అతన్నే పట్టుకొచ్చి ఇంద్రుని చేద్దాం అని అంతా కలిసి నచ్చ చెప్పి ఆ బృహస్పతి వారిని వెంట పెట్టుకుని నహుషుడి దగ్గరకు వచ్చాడు. ఆయన అనమాట ఇయాతి మహారాజు తండ్రి నహుషుడు, పురూరవస్ చక్రవర్తి వంశంలో వాడు, చంద్రవంశం వాడు. ఆ నహుషుడికి నమస్కరించి నువ్వు మాకు ఇంద్ర పదవిని అలంకరించి మమ్మల్ని రక్షించాలి అనగా, బాబాయ్ నాకెందుకండి బాబు ఈ పదవులు దవివద్ది ఇవ్వద్దు అన్నట్ట. కాదయ్యా నీలాంటి ధర్మాత్ముడు అవసరం అనగా, 100 అశ్వమేధ యాగాలు చేయకపోతే ఎప్పుడైనా ప్రమాదమే, బొటాబొటీ మెజారిటీతో నేను రాజ్యపాలన చేయనన్నట్ట. అలా అయితే నీకు 100 అశ్వమేధ యాగాల కంటే ఎక్కువ శక్తి ఇస్తాం, మా దేవతలందరం సగం సగం శక్తులు నీకు ఇచ్చేస్తా ఉన్నారట. ఇంకేముంది, అందరూ అలా ఇవ్వగానే ఇంతమంది దేవతల శక్తులలో సగం తపశక్తి అతనికి వచ్చిందంటే అతను అల్మాయించి వెలిగిపోయాడు తగ 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 తగ. అందుకే దేవతలు కూడా జయించలేనంత శక్తి కలిగిన వాడయ్యాడు. పాత ఇంద్రుడి కంటే చాలా గొప్పవాడైపోయాడు. సంతోషం. ఇక నా మాట జవదాటనంటే నేను వచ్చి మీకు రాజ్యపాలన చేస్తానన్నాడు. అలాగే అన్నారు వాళ్ళు. తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు, పట్టాభిషిక్తుని చేశారు. కొంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాతే క్రమక్రమంగా కొంచెం మార్పులు వస్తూ ఉంటాయిలేండి. ఎవరికైనా తప్పదనుకోండి, అంత పదవిలోకి వెళ్ళిన వాడికి కూడా అహంకారాదులు మమకారాలు పట్టుకున్నాయి. ఒకనాడు అనుకోకుండా ఉద్యానవనంలో నందనవనంలో విహరిస్తూ ఉన్నాడట. అక్కడ చూశాడు మెరుపు తీగలా మెరిసిపోతూ ఉన్నది. ఏమందంగా ఉందండి ఆవిడ. పల్లవ వైభవాస్పదములు పదములు కనక రంభాతిరస్కారులూరులు అరుణ ప్రభా మనోహరములు కరములు చక్షురుత్సవదాయి సన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నెటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణి. కంబు సౌందర్య మంగళము గళము భావజాసుగముల భావజాసుగముల ప్రాపులు భావజాసుగముల ప్రాపులు చూపులు జల జనయన ముఖము చంద్రసఖము. ఆ ఒక పరమ సౌందర్యవతిని చూశాడు. అప్పుడే పుట్టిన చిగురుటాకులు ఎంత కోమలంగా ఎర్రగా మెత్తగా ఉంటాయో ఆవిడ అరికాళ్ళు అంతలా ఉన్నాయన్నమాట, శుతి మెత్తగా ఉన్నాయి. కాళ్ళు పగిలిపోయి అసహ్యంగా ఉండి ఏది ఏది చూపు చూపు నీ కాళ్ళు అని మనకి టీవీ అడ్వర్టైజ్మెంట్ చూపి దాని కనుక అతను క్రాక్లు రాసి బ్రోక్కులు రాసి కర్మ లేకుండా ఒరిజినల్గా చిగురు టాకుల వల్ల శుతిమెత్తగా ఉన్నాయట ఆవిడ పాదాలు. బంగారపు అరటి బోధులను తిరస్కరిస్తున్నాయట ఆమె ఊరువులు. శంఖంలాగా నున్నగా బాగుందిట కంఠం. తామర పువ్వులలా రేకుల్లో ఉన్నాయట కళ్ళు. మన్మధుని విల్లులో ఉందిట ఈ నొసళ్ళు కనుబొమ్మలు. భ్రూమధ్యం ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే భ్రూమధ్యం చూడండి, ఒకసారి విల్లులో ఉంటుంది. ఈ ముక్కు దగ్గర నుంచి ఇలా చూస్తే బాణం ఎక్కువ పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ సుందరీమణికి అంత అందంగా ఉంది. ఇంకా మాట్లాడితే కోయిల కూసినట్టుండేదిట, అంతందంగా ఉందిట ఆ కంఠం. ఎర్రగా తామర పూరేకుల్లాగా మెరిసిపోతున్నాయి చేతులు. ఈ నుదురుంది అర్ధచంద్రాకారంలాగా మెరిసిపోతోంది. నల్లని తుమ్మెద రెక్కల్లా ఉంది జుట్టు. చంద్రబింబంలా గుండ్రంగా ఉంది ముఖం, కోనసీమ కొబ్బరికాయలా కాకుండా. ఈ విధముగా సకల సౌందర్య లక్షణాలతో ఒప్పారుతున్న ఆ సుందరీమణిని చూచి మతిపోయినటువంటి ఇంద్రుడు పక్కనే ఉన్న సేవకులను అడిగారు, హూ ఈజ్ దట్ లేడీ అని అడిగట. కా సా, ఆయనకి అప్పట్లో ఇంగ్లీష్ లేదు అంచేత కా సా, ఆమె ఎవరు? కా అంటే ఎవరు, సా అంటే ఆమె, కా సా అన్నట. ఆవిడండి ఓల్డ్ మాజీ ఇంద్రుడు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే మాజీ ఇంద్రుడి గారి యొక్క ఏకైక పత్ని అండి, ధర్మపత్ని అండి అన్న. హారి, నేను ఇంద్రుడి అయ్యాక ఇంకా ఇంద్రుడి వెళ్ళాం, అక్కడ ఉండేటువంటి ఈ పక్కకి రావాలి కానీ శచీదేవంటే ఈవిడ అమ్మమ్మమ్మ, ఏమి దేహ రుచి, కాంతి, రుచి అంటే కాంతి అనమాట. ఇంత కాంతి ఆశ్చర్యం అనుకుంటూ వెంటనే నేను ఇంద్రుడి అయ్యాను, ఆమె నా భార్య కావాలన్నట్ట. ఆవిడ పతివ్రత అండి అన్నట్టు. ఏడు పతివ్రత పొత్తు, చాలా దుర్మార్గుడు వాడు. ఆ అసభ్యములైన ఎన్ని మాటలు మాట్లాడాలో అన్నీ మాట్లాడేశాడు. అదే పొగరంటే కర్మయోగం అంటారు. చేసిన పాపాలు ఒక్కొక్కప్పుడు ఏదో తెలియని కామంతో నోట్లోంచి అలాంటి అసభ్య భాషను వచ్చింది పాపం వాడికి. రెండు మూడు రోజులు మీకు గడువిస్తున్నాను ఆమెను నా భార్యగా తీసుకురండి. ఎవరు ఇంద్రుడైతే ఇంద్రుడి భార్య ఆవిడ అవ్వాలి. ఇంద్రుడు ఎక్కడ ఉంటే శచీదేవి అక్కడే ఉండాలి. నేనే ఇంద్రుడు, ఆవిడే శచీ. తప్పదు కదా పతివ్రత కదండి అని చెప్ప చూశారట. ఏమిటి పతివ్రత? ఇంద్రుడు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి వారందరిని గౌతమ మహర్షి భార్య దగ్గరికి వెళ్ళినప్పుడేమైంది ఇంద్రుడి యొక్క లక్షణం? మరో తోటకి వెళ్ళినప్పుడు ఏమైంది? మరో తోటకు వెళ్ళినప్పుడు ఏమైంది? ఎన్ని చోట్ల చెప్పు దెబ్బలు తినలేదు, చివాట్లు తినలేదు, అవన్నీ నేనరగనా? కాబట్టి ఇవన్నీ నా దగ్గర చెప్పద్దు సాకులు. తప్పనిసరి వీళ్ళంతా శచీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా శచి తప్పదు, ఆ కొత్త ఇంద్రుడు గారు నువ్వు అతని భార్య అవ్వాలంటున్నారు. అప్పుడు ఆవిడ దుఃఖించి గురువుగారి పాదాల దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరే రక్షించండి, ప్రస్తుతం వీడి దగ్గర నుంచి రక్షించే శక్తి నా దగ్గర లేదు, ఉపాయం ఆలోచించాలి. తపశ్శక్తిలో అన్నిటిలో మా అందరి శక్తులు వాడు కూర్చేసిన మమ్మల్ని మించి చాలా గొప్పవాడైపోయాడు. అయినా ప్రతి వాడికి ఎప్పుడో ఒకప్పుడు పాపం వల్ల పతనం తప్పదు, పాపం ఎక్కువ చేయకూడదు. అందుకే అందున వాడు ఇంత ఘోర పాపాన్ని కొడిగొడుతున్నాడు కాబట్టి వీడిని పతనం చేయడానికి, వాడి తపశ్శక్తి తగ్గించడానికి మనం ఒక ఆలోచన చేయాలి. ప్రస్తుతం ఒక్క ఏడాది అమ్మవారి ఉపాసన చేస్తున్నాను, వ్రతం చేస్తున్నానని చెప్పు. అమ్మవారి ఉపాసన అంటే వాడు ఏం చేయలేడు. ఆఫ్టర్ 1 ఇయర్ భార్య అవుతానని వంకెట్టు అనగా ఇలాగే కౌరెట్టిదిట. అమ్మవారి ఉపాసన అయితే కాదంటానా, ఆఫ్టర్ 1 ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో నీవు నా భార్య అవ్వాలన్నట్ట. ఇంక ఈ 1 ఇయర్లోపు అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టారు అక్కడ పెట్టి, హరింకారాసన్న గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్ణసుధాధౌతాం త్రినేత్రోజ్జలం వందే పుస్తక పాశమౌకుశధరాం స్రగ్భూషితముజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నది శచీదేవి. గురూపదిష్టమైన మంత్రాన్ని సేకరించింది. హ్రీం అనే అక్షరం ఆకారంలో ఉన్న సింహాసనం మీద కూర్చునే ఓ తల్లి, ఆ మధ్యలో ఎలా ఉంటుందిట, పైగా హ్రీం అనే అక్షరం చూడండి, ఆ అక్షరం మధ్యలో అదొక సింహాసనం అయితే అందులో ఎలా కూర్చున్నదట? అనలశిఖ అగ్నిజ్వాలలాగా, ఒక దీపారాధన చేసినప్పుడు ఆ జ్యోతి ఎలా వెలుగుతుందో అలా వెలుగుతుందట. అనలశిఖాం హ్రీంకారాసన గర్భిత అనలశిఖం, గర్భిత అనలశిఖం సౌహు క్లీం అనే రెండు కళలతో వెలుగుతున్నది. చేతిలో పుస్తకం పాశం ధరించింది, మెడలో దండ ధరించింది. ఇదిగో అంబికా దర్బారు భక్తి వారు ఇక్కడ వేశారు దండ అమ్మవారికి ఇవ్వటానికి. నేను ఇంకో విశేషం విన్నాను ఈ మధ్యనే తెలుస్తుంది లేటెస్ట్గా, మనం కొన్ని పట్టించుకోం కానీ ప్రతి పురాణంలో ఒక్కొక్క పార్ట్ చెప్పినప్పుడల్లా ఇక్కడ అమ్మవారు ఒక కొత్త పటం పెట్టి పూజిస్తారు వీళ్ళు. ఇది పటం కొత్తది, ఈ పార్ట్ అయిపోయి ఈ పటం తీసుకొని ఒక చోట దాస్తారట. ఇలా మొత్తం పురాణం ఎన్ని పురాణాల్లో, మళ్ళీ పురాణాలు 2 భాగాలు ఉన్నాయిగా, 3 భాగాలు, ఆ భాగాలు ఉన్నప్పుడు ఈ పటాలన్నీ భద్రపరుస్తున్నారట. ఆఖరిని ఈ పటాలు ఏం చేస్తారనే విషయం మాత్రం కనుక్కునే లోపు వెళ్ళి ఆయనకు వేరే ఫోన్ వచ్చి వేరే వెళ్ళిపోయారు అనుకోకుండా. ఈ పటాములన్నీ ఎప్పటికప్పుడు కొత్తవి దొరుకుతున్నాయి, ఇది ఆశ్చర్యమే. ఇదొక కొత్త వరవడన్నమాట మనకి. చాలా విశేషాలు ఉన్నాయి. ఈ విశేషం కూడా ఆయన వచ్చినప్పుడు మన దగ్గర పురాణానికి వినడానికి వచ్చినప్పుడు ఈ పటాలన్నీ ఏం చేస్తారనే విషయం అడగాలి మనం. అంటే ఒక ఉపాసన, ఏది నమ్మామో దానిని జీర్ణించుకోవాలి, ఏది నమ్మామో దానిని మనం అణువణువున అంత విశ్వాసంతో ఉండాలి. నేను ఒక్కొక్కటి 2-3 సార్లు కొన్ని సందర్భాలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తాను. శుక్రవారం నాడు బయట పచ్చి గంగ ముట్టుకోకుండా ఆ రోజంతా ఉపవాస దీక్షతో చరిస్తారట వీళ్ళంతా. ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ దీక్ష అంతే. మనం ఉపవాసం ఉన్న రోజున బయటికి వెళ్ళినప్పుడు బయట వాడు పాలిస్తే పాలే కదా అని తాగేస్తూ ఉంటాం, అలా కూడా కాదట. మళ్ళీ ఇంత కఠోర నియమాలు అవి ఉన్నాయి కాబట్టి ఆ నానాటికి అవన్నీ అభివృద్ధి పొందుతున్నాయి. మనం మంచి ఉన్నప్పుడు అది చూచి ఆశ్చర్యపై అవి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం అందులో ఉన్నప్పుడు అనమాట. నిష్ఠ అంటే అది, అలా నిష్ఠ కుదిరితే తిష్టే కుదురుతుంది. అలాంటి నైష్ఠికురాలై శచీదేవి గురూపదిష్ట మంత్రంతో ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉపాసన చేసింది, పూజించింది. ఆ తల్లి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయగా 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 కొంతకాలానికి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. తల్లి ముందు నీ భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకో అని తన పక్కనే ఒక దూతని పిలిచింది శివదూతిని. వెళ్ళి ఈ అమ్మాయిని భర్త దగ్గరికి తీసుకెళ్ళనగానే ఆ శచీదేవిని తీసుకుని వెళ్ళిందిట ఆ దూత. ఒకనొక చోట నిషధం అనే ఒక పర్వతంలో చెరువు మధ్యలో తామర తూడులో అల్లాడిపోతూ ఒడ్డు మీద భయంకరమైన బ్రహ్మహత్య మిత్రహత్యం వంటి పాపాలు రారా రారా అని బయట బెదిరిస్తూ ఉంటే ఆ భీకరాకారాలను చూచి తల్లడిల్లిపోయి ఏడుస్తూ కూర్చున్నట్ట శాంతి లేక అశాంతితో ఇంద్రుడు. అటువంటి ఇంద్రుడు చూచి ఆ తామర తూడు దగ్గరికి వెళ్ళి, స్వామి ఏమిటి ఏమిటి ఈ కర్మ మీకందట, చేసిన పాపం అనుభవిస్తున్నా, నువ్వెలా వచ్చావంటే అమ్మ చెలికత్తెలు తీసుకొచ్చారు అనుగ్రహంతో వచ్చాను, మీరు రాలేరా అంటే నేను రాలేను, ప్రస్తుతం ఈ పాపాలు తొలగితే కానీ నేను రాలేనందట. పాపం తొలగాలంటే ఏం చేయాలి, గురువుగారి అనుగ్రహం కావాలి, కానీ ఆ గురువుగారిని నేను గెంటేశానన్నట్ట. లేదండి, గురువుగారు మహానుభావుడు, మీరు ఊరికే ఏనో ఆనాడు గెంటేసినా ఆయన కోపం మనసులో పెట్టుకోడు, ఆయన మిమ్మల్ని రక్షించడానికి నా దగ్గరకు వచ్చి ఆయనే వ్రతం చేయించాడు, ఆ అనుగ్రహమే ఇక్కడికి నేను రాగలిగాను తండ్రి అందిట. అయితే గురువుగారిని అడిగి ప్రాయశ్చిత్తం చేయమనగానే పరుగు పరుగున ఈమె మళ్ళీ వెళ్ళి గురువుగారిని అడిగింది. అప్పుడు గొప్ప యాగం అంబాయాగం అంట, అమ్మవారి యాగం ఒకటి చేశారు. ధూపదీప నైవేద్యాదులు అమ్మవారికి ప్రసాదించగానే అమ్మవారు ఒక్కసారిగా ప్రత్యక్షమైపోయింది ఎదురుగుట దివ్య మంగళ విగ్రహంతో. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలిని యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరి వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిజారాధితాలంకరోతు. ఈ చరాచర జగత్తంతా సృష్టించి పోషించి నాశనం చేసే తల్లివి నువ్వు, సృష్టి స్థితి లయాలు మూడింటికి మూలకారకురాలివి. పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే రూపాలతో విహరించే తల్లివి. అటువంటి తల్లివి జగన్మాతవి, జగన్మంగళ విగ్రహానివి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత కూడా సేవింపబడే తల్లి. నా భర్తని పాప విముక్తుని చెయ్యమనగా వెంటనే ఆ పాపాన్ని ఆ తల్లి పటాపంచలు చేసి ఆ పాపాన్ని ఆ మిత్రద్రోహం బ్రహ్మహత్యాది పాపాల్లో చెట్లలో జిగురుగా స్త్రీలలో ఈ మూడు రోజులు బహిష్టు దోషంగా నదులలో వరదలు వచ్చినప్పుడు నురగలుగా ఇలా పంచిపెట్టేసిందిట. అక్కడితో ఆ పాప విముక్తుడయ్యాడు. ఎప్పుడైతే పాప విముక్తి అయ్యిందో మళ్ళీ శచీదేవి వెళ్ళి తీసుకొచ్చిందిట భర్తని. ఆయన వచ్చాడు, వచ్చి రాగానే సింహాసనం మీద కూర్చుని ఉన్న నహుషుణ్ణి చూచి అమ్మ బాబోయ్ అని మళ్ళీ పారిపోయాట. ఎందుకని, దేవతలందరి యొక్క శక్తులు సగం సగం ఉన్నాయి వాడి దగ్గర. ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఇంకా పాపం అంటే పోయింది, కానీ ఒరిజినల్గా అంత శక్తి ఎక్కడుంది? మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం, వీడు పోయేదాకా నేను రాలేనన్నట్టే. చూశారు, అమ్మా నువ్వే ఈ గండం గట్టెక్కించాలనగానే అమ్మవారు చిరునవ్వు నవ్వి మంచి ఊహ కలగజేసింది. బృహస్పతి గారికి ఆలోచన వచ్చింది, అమ్మాయి ఇక ఇప్పుడు తప్పదు, ఏడాది వ్రతం అయిపోయింది, వాడు రమ్మంటాడు వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు ఒక ఉపాయం చెయ్యని ఆవిడ చెవిలో ఉపాయం చెప్పాట. వెంటనే ఈవిడ నహుషుడికి కౌరు పెట్టింది, ఓ నహుష చక్రవర్తి నీకు ఇచ్చిన మాట ప్రకారం ఏడాది దాటిపోయింది, వ్రతం పూర్తయింది, నువ్వురా నేను నిన్ను వరిస్తా, పరిణయం చేసుకుంటా, నిన్ను చేపడతా, నీకు హ్యాండ్ ఇస్తానంది ఆవిడ. నిజంగానే హ్యాండ్ ఇచ్చింది. ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం అంటే కొంప కొల్లేరే, తెలుగులో అయితే చేయువత అంటే మంచిది. కానీ ఏమిటిట, అందరూ చక్కగా పల్లకీల్లో వస్తారు, రథాల మీద వస్తారు, ఏనుగులు ఎక్కువస్తారు, లేదా మంచి ఏసీ కారులో వస్తారు, నీవలా కాదు, పల్లకీలో రావాలి. ఆ పల్లకీని నరవాహనంతో రావాలి, అంటే నరుల చేత మోయించుకురావాలి. ఆ నరులు కూడా మామూలు నరులు కారు, సప్త ఋషులు పోయాలి. ఏడుగురు ఋషులు, సప్త ఋషులు ఉన్నారే, అగస్త్యుడు ఆనాడు సప్త ఋషులు వేరు, ఇప్పుడు వేరు. ఒక్కొక్క యుగంలో సప్త ఋషులు మారుతారని మీకు ఎన్నోసార్లు చెప్పా. అగస్త్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇటువంటి మహాత్ముల చేత మోయించుకుని నువ్వు వస్తే, ఆ రథం ఎక్కువస్తే, ఎవరూ లేనటువంటి గొప్ప ఎవరూ ఎక్కి ఎరగనటువంటి వాహనం మీద వస్తే, అప్పుడు నేను నువ్వు కలిసి టింగు రంగాన్ని చెట్టా పట్టాలు వేసుకుని ఏమంటావు, ఉప్పుల కుప్ప ఉయారి వామ సన్నవి ఎన్ చాయ పప్పు గుట్లో వెళ్ళ నీ ఒగుడు చెప్ప, ఏదో ఉంటుంది పాట నాకు సరి గుర్తులేదు. అలా ఆడుకోవచ్చు ఇద్దరం కలిసి, చక్క చెట్టా పట్టాలు వేసుకొని హాయిగా నందనవనంలో తిరుగుదాం అందిట. పొంగిపోయాడు. అరుదైన భార్యను పొందాలంటే అరుదైన వాహనంలో వెళ్ళాలనుకున్నాడు పాపం. సప్త ఋషులకి వార్త పంపాడు, రెండో ఎప్పుడు కూర్చుని ఫ్రీగా భోజనాలు చేయడం కాదు, పదవులు పొందడం కాదు, మరి రండి నా ఆస్థాన విద్వాంసులు కదా, బొయ్యండోయ్ ఓహోయ్ నన్ను అన్నట్ట. హారిణి దుంపదగా ఇన్ని యుగాలు గడిచింది, సప్త ఋషుల్ని మోయింది పల్లకి, నేను అందులో ఎక్కుతానన్నవాడు ఒకడు దొరకలా అనుకుని, సరే ఏం చేస్తారు, వాడికి శక్తులు ఇచ్చారు మరి తప్పదు, ఆ శక్తి ఉన్నంత వరకు అనుభవించాలి. పల్లకీని పాపం ముందో నలుగురు వెనకో ముగ్గురు వేయడం మొదలెట్టారట, అందులో ఎక్కట్టిన పదండి పదండి చల్ చల్ అంటున్నట్ట, తోలుతున్నట్ట కొరడాతో, అలాగే దెబ్బలు తింటూ తోలుతుంటూ నడుస్తున్నారట. తొందర తొందరగా వెళ్ళి ఆవిడ చేపట్టాలనే కాముకుడైన వీడు, సర్ప సర్ప వేగేన సర్ప అంటూ ఎడంకాలతో కాలి దగ్గర ఉన్న అగస్త్యుణ్ణి తన్నట్ట, దెబ్బతో మొత్తం వాడి శక్తులన్నీ నాశనం అయిపోయాయి. మహాత్ముడు తన్నడమా, సర్ప సర్ప అంటే నడు నడు అని, నడు నడు అని తన్నగానే సర్ప సర్ప అని ఎడంకాలతో తంతావురా పాపాత్ముడా, సర్పమైపోయి యుగయుగాలు అలమటించి నశించిపో భూమి మీద కుప్ప కూలిపోడాం అన్నట్ట. అనగానే అంతటి వాడు భూమి మీదకి బడేళ్ళు పడిపోయాడు, ఒక్క దెబ్బకి అయిపోయింది. బడేళ్ళు పడిపోయాడంటే ఇది కదులుతుందేంటి, ఇది సర్ప సర్ప అని దీన్ని మనమే అనలేదు, లేనిపోను కూడా అమ్మ జగన్మాత. అలా పడిపోయి కొండచలవైపోయాడు. కృతయుగంలో శాపం అది, ఎప్పటిదాకా ఋషులు అనుగ్రహించి ద్వాపర యుగం వరకు అనుభవించు, ధర్మరాజు గారు ఇక్కడికి వచ్చేంత వరకు అనుభవించు, భీముడిని పట్టుకుంటావు ఒకప్పుడు నువ్వు, అప్పుడు ధర్మరాజు గారు వస్తాడు విడిపించడానికి, అప్పుడు ఆ భీముణ్ణి విడిపించుకోవడానికి వచ్చిన ధర్మరాజుని నువ్వు కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినప్పుడు నీకు మళ్ళీ ఈ పాము శరీరం నుంచి విముక్తి కలిగి స్వర్గానికి ఎడతావు, అంతవరకు స్వర్గంలోనే పడుండు పో, భూలోకంలో పడుండు అనగా కొండచలవ రూపంలో అల్లాడిపోయాట. ఎప్పుడైతే నహుషుడు భ్రష్టుడయ్యాడో మళ్ళీ మాజీ ఇంద్రుడి గారి దగ్గరికి వెళ్ళి మంగళహారతి గను ఇంద్ర అంటూ మంగళహారతి పళ్ళెం పట్టారట, కొబ్బరికాయలు దిష్టి తీసి కొట్టారట, ఆనందంతో తీసుకొచ్చారట, చివరికి పాతవాణ్ణి భ్రష్టుని చేసి కొత్తవాణ్ణి గద్దెనెక్కించారట. ఆనాడు ఈ నహుషుడి భార్యగా ఉన్న ఈ తల్లి పుడినంతవరకు ఇదంతా ఎందుకు చెప్పాము, విరజ అనే పేరుతో ఉన్నావిడ భర్త కూలిపోయాడుగా, మరేం చేయాలి, ఆవిడికి శాపం లేదు, అందుకని వెంటనే అమ్మవారి పాద పద్మాలను ఆశ్రయించిందట. అమ్మను ఆశ్రయించిన వాడికి కష్టం ఉంటుందా, ఆవిడందిట, ఓ విరజ నీ భర్త మళ్ళీ ఎప్పుడో ద్వాపర యుగంలో మోక్షం పొందేంతవరకు ఈలోపు నీకు ముందు మోక్షం ఇస్తున్నాం, బ్రహ్మలోకానికి పో, అక్కడ ఏకాష్టక అనే పేరుతో ప్రసిద్ధి పొందు. ఏ యా పత్ని నహుషస్యాసీత్ యయాతేర్జననీ తథా ఏకాష్టక అభవత్ పశ్చాత్ బ్రహ్మలోకం గతా సతీ. ఆ బ్రహ్మ లోకానికి వెళ్ళు, బ్రహ్మలోకంలో ఓ యయాతి మాత నహుషుడి యొక్క పత్ని విరజ ఏకాష్టక అనే పేరుతో ప్రసిద్ధురాలై అక్కడ సుఖంగా ఉండు, తర్వాత నీ భర్త మళ్ళీ స్వర్గానికి వచ్చి స్వర్గంలో నన్ను ఉపాసన చేసి నా శక్తి వల్ల మళ్ళీ బ్రహ్మలోకానికి వస్తాడు, వచ్చాక మీ ఇద్దరు మళ్ళీ చట్టా పట్టాలు వేసుకుని చెట్టు పొట్టలు వెనక అతను హాయిగా తిరుగుదురుగాని అనగా ఆవిడ ఆ జగన్మాత దివ్యానుగ్రహం పొంది బ్రహ్మలోకం చేరి అక్కడ ఇప్పటికి కూడా ఏకాష్టక అనే పేరుతో ఉన్నదట. ఈ ఏకాష్టక చరిత్రం ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణం చేతైనా సాధారణంగా భర్తకు దూరం అయిపోతే, కొన్ని కారణాల చేత దూరం అయిపోతే అటువంటి వారికి బ్రహ్మలోకార్హత ఉండదు అన్నారు. పుణ్యం వల్ల కేవలము స్వర్గార్హతే ఉంటుంది. ఈ కథ వింటే అటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఖచ్చితంగా బ్రహ్మలోకం వస్తుందట. మనకి బ్రహ్మలోకం ఇవ్వడం కోసమే అమ్మవారు మనకి ఈ కథ ఇచ్చింది. విష్ణుమూర్తి మత్స్యరూపంతో ఈ కథ వినిపించాడు. భగవంతుడు ఎంత కరుణాస్వరూపుడు, ఏవో కారణాల చేతలో భర్తకి దూరం అయ్యే భార్యలు, భార్యకి దూరం అయ్యే భర్తలు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తరించడానికి కథ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ముఖ్యంగా భర్తకి దూరమైనటువంటి విధవలు వింటే అటువంటి వారు ఈ కథాశ్రవణం వల్ల ఆ బ్రహ్మలోకానికి వెడతారట. ఇంకా పెళ్ళి కాకుండా చాలా కాలం అలమటించిపోయే స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఏ కారణం చేత లేట్ అయిపోతాయి. వాళ్ళు ఈ చరిత్రని ఎక్కడైనా శ్రీచక్రం ఉన్న చోట పారాయణ చేసుకుంటే అటువంటి వారికి శీఘ్రకాలంలో మంచి కళ్యాణాలు వస్తాయట. 9 రోజులు విడిచిపెట్టకుండా పారాయణ చేసుకుంటే. ఈ కథ అంతా కూడా చెప్పాక సౌనకాది మహర్షుల సూతుడు అన్నాడు. ఆ విధంగానే మత్స్యం స్వామివారు కృష్ణమూర్తి గారు మనువుతో అన్నారు. ఇక బ్రహ్మదేవుని నగరంలో మానసములు అని పేరు కలిగిన కొన్ని లోకాలు ఉన్నాయి. అక్కడ ఆ బ్రహ్మదేవుడి యొక్క లోకంలో ఉన్న ఆ మానసం అనే లోకంలో మానస అనే పేరుతో ఒక పుత్రిక ఉన్నది బ్రహ్మగారికి. ఆ పుత్రిక నర్మద అనే పేరుతో భూలోకంలో చాలా కాలం ప్రవహించిస్తుంది, నదిగా ప్రవహిస్తుంది అన్నమాట ఆవిడే. ఈ నర్మద ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేతే యముడి యొక్క లోకానికి వెళ్ళనివ్వకుండా ప్రజల్ని కాపాడుతుందట. శర్మద అన్నారు దానిని, అంటే సుఖమునిస్తుందట. పవిత్రమైనది నర్మదా నదిగా ప్రవహిస్తుంది. ఈ నర్మదా నదిలో స్నానం చేసి పితృదేవతలు అర్ఘ్యమిస్తే పితృదేవతలు కూడా తరిస్తారు, ధర్మమూర్తులు అవుతారట ఎవరైనా సరే. ఈ నర్మదా నదీ తీరంలో వామనమూర్తి కూడా ఒకప్పుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు 3 అడుగులు దానం అడిగిన చోటిదే. ఈ బ్రహ్మకి పైలోకంలో స్వధ అనేటటువంటి లోకం ఉంది. ఆ లోకంలో ఉండేవాళ్ళు స్వధ నుంచి జన్మించిన వాళ్ళు. వీళ్ళు కూడా యోగసిద్ధి వల్ల బ్రహ్మత్వం పొందారు. వీళ్ళంతా మానసలోకం వాళ్ళే. ఏ వ్యక్తులైనా సరే పితృదేవతల అనుగ్రహం పొందాలి, శ్రాద్ధ కర్మాదులు మాత్రం పెట్టి తీరాలి. దేవతల పూజ చెయ్యకపోతే వచ్చే పాపం తక్కువ, కానీ పితృదేవతల పూజ చేయకపోతే మాత్రం మహాభయంకరం అట. అందుకే ఇక్కడ ఏమని చెప్పారు 41వ శ్లోకంలో, అంటే 15వ అధ్యాయంలో చెప్పారు, దేవతానాం పితృణాంతు పూర్వం ఆప్యాయనం స్మృతం దేవకార్యాదపి పునః పితృకార్యం విశిష్యతే. దేవకార్యం పితృకార్యం చెయ్యాలి, కానీ దేవకార్యం కంటే పితృకార్యం విశిష్టం. దాన్ని బట్టి ఆలోచించండి, దేవతల పూజ చేయడం కంటే ముందు పితృదేవతల పూజ చేయాలి. శ్రాద్ధం పెట్టిన వాడికి వచ్చే పుణ్యం 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాడికి కూడా రాదన్నారు. అందుకే శ్రాద్ధం తద్దినం ఇవన్నీ తప్పకుండా క్రమం తప్పకుండా చేసి తీరాలి, ఎంతో కొంత శక్తిని బట్టి చెయ్యాలి. ముందు పితృదేవతలు సంతోష పెట్టకపోతే, ఒరే పితృదేవతలను సంతోష పెట్టని వీడు మన పూజ ఏం చేస్తాడరా అని దేవతలు తమ పూజ జరిగే చోటికి రారట. అందుకని ఇది చెయ్యాలి. పితృదేవతలకు ఒక లక్షణం ఉన్నదట, అదేమిటంటే భక్తానురక్త సుఖదాహ పితరహ పూర్వదేవతాహ. పితృదేవతలు భక్తుల మీద అనురక్తితో ఉంటారు, ముందు పితృదేవతలే తొందరగా ప్రసన్నులవుతారు. కాబట్టి ముందు పితృదేవత అనుగ్రహం పొందాలి, అది పొందిన తర్వాతే అసలు దేవతల యొక్క అనుగ్రహం పొందాలి. పితృదేవతలు తద్దినం పెట్టిన వెంటనే దేవతల దగ్గరికి సూర్యుడి దగ్గరికి వెళ్ళి, వీళ్ళు మా పిండ ప్రదానాలు చేశారు, సక్రమంగా మా కార్యాలు చేశారు, కాబట్టి వీళ్ళ పుణ్యం రెట్టింపు రెట్టింపు చేసి వీళ్ళు చచ్చాక యమలోకానికి రానివ్వకుండా స్వర్గానికి తీసుకెళ్ళండి అని చెప్పి రికమెండేషన్ చేస్తారట దేవతలకి. ఇప్పుడు ఇది విన్నాడు మహర్షులు. వాళ్ళు విని, ఓ సూత మహర్షి మాకు చాలా గొప్ప విశేషాలు చెప్పావు, శ్రాద్ధంలో చేయవలసిన పనులు, శ్రాద్ధంలో ఎవరిని భోక్తలుగా పిలవాలి ఈ విశేషాలు కూడా వివరించండి అనగా ఆయన ఇలా చెప్పాట, శ్రుత్వైతత్ సర్వమఖిలం మనుఃప్రచ్ఛకేశవం శ్రాద్ధకాలంచ వివిధం శ్రాద్ధభేదం తథైవచ. మీరడిగినట్టే మనువు కూడా మత్స్యావతారంతో ఉన్న విష్ణుమూర్తిని ఇలా ప్రశ్నించాడు. శ్రాద్ధంలో చేయవలసిన పనులు, శ్రాద్ధానికి ఎవరిని భోక్తలుగా పిలవాలి, శ్రాద్ధంలో ఇలాంటి కాలం పాటించాలి, ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ నాకు చెప్పమని